ఈ ప్రపంచం అంతా ఏదో ఒకనాడు ప్రళయకాలంలో నాశనమైపోతుంది. లయము కలసిపోవుట, ప్రళయము సర్వము పరమాత్మలో లీనమైపోవుట. ప్రళయకాలంలో ప్రపంచమంతా సర్వనాశనం అయిపోతుంది. ఆ నాశనం అయిపోయే ముందు భూమి అంతా ఎర్రగా నిప్పుల వాన కురిసి నిప్పుల మొద్దులో భస్మైపోతుంది. విలయ కుశానుకీలముల వేడిమి బోడిమి వాల్మి వెల్మిడిన్ కలసిన భూతధాత్రి అని అలసాని పెద్దన కూడా అందుకే మనుచరిత్రలో రాశాడు. ప్రపంచ ప్రళయకాలంలో 100 సంవత్సరముల కాలం ఏకధాటిన ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తుంది. అంగారక వర్షం అంటారు దాన్ని. అంగారం అంటే ఇంత నిప్పులు అనమాట. నిప్పులు దప 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 పడిపోతూ ఉంటాయి భూమి మీద. ఇప్పుడే వేసవికాలంలో భూమండలం అంతా తాపం తట్టుకోలేక మన అందరం కూడా గజగజలు ఆడిపోతున్నామా? ఏ ఇంట్లో చూసినా ఏసీ మిషన్లో, ఈ ఏసీ మిషన్లో వచ్చే వేడితో భూమి ఇంకా పెరిగిపోతుంది. వేడితో తాపంతో నిండిపోతుంది, భూతాపం పెరిగిపోతుంది. ఈనాడు భూమి మీద ఉన్న వేడిని మనం తట్టుకోలేకపోతున్నాం. అటువంటిది 100 సంవత్సరముల పాటు ఏకధాటిన నిప్పులు వర్షిస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆనాడు భూమి అంతా నిప్పు ముద్దయిపోతుంది, అంటే మొత్తం భూగోళం ఎర్రగా మండిపోతూ సూర్యగోళంలో తయారైపోతుంది. అప్పుడు మీరు నేను అనేవాడు ఎవరు ఉండడం, సమస్తం ముద్దయిపోతుంది, నాశనమైపోతుంది. అలా ఎర్రగా అయిపోయిన భూమి మీద ఆ తర్వాత మళ్ళీ 100 సంవత్సరముల పాటు వర్షం కురుస్తుందని ఇతపూర్వం కూడా చెప్పాను. ఆ వర్షం వల్ల భూమి మొత్తం జలంలో కలిసిపోతుంది. దానికి జలప్రళయము అని పేరు. అటువంటి మహాజల ప్రళయంలో ఎవ్వరూ ఉండరు, ప్రపంచం అంతా నాశనమైపోతుంది. ఆ లయకారకుడికి సంహార భైరవుడు అని పేరు. ఆ భైరవుడు ఎలా ఉంటాడు? 1000 చేతులు ధరించి ఉంటాడు. ఆ 1000 చేతులు పొడవుగా గోళ్లతో ఉంటాయి. భీకరమైన 1000 ముఖములతో 1000 పాదములతో ఉంటాడు. అనేక నేత్రములతో ఉంటాడు. ఇక్కడ 1000 అంటే 1, 2, 3, 4 కాదు, అనేక పాదాలు, అనేక నేత్రములు, అనేక శిరస్సులతో ఉంటాడు ఆయన. మహాభయంకర రౌద్రాకారంతో ఉంటాడు. సాధారణంగా భైరవుడు నీలవర్ణంలో ఉంటాడు. ఈ ప్రళయకాలంలో భైరవుడి శరీరం అంతా ఎర్రబడిపోతుంది. ఎర్రని ముఖాలతో, ఎర్రని నేత్రాలతో ఉంటాడు. పెద్ద పెద్ద శబ్దములతో మహానృత్యం చేస్తాడు. నటరాజుతో పాటు ఈయన కూడా రౌద్ర తాండవ నృత్యం చేస్తాడు, భయంకర నృత్యం చేస్తాడు. ఆ నృత్యానికి లోకాలు కదిలిపోతాయి. ఈయన అందరినీ సంహరించే ఆ పరమాత్ముడు కొంతకాలం పోయిన తర్వాత తన రౌద్రం తగ్గించుకొని మళ్ళీ పునఃసృష్టికి బ్రహ్మాది దేవతలకి సాయం చేస్తాడు. ఈ సాయం చేసే పరమాత్ముడు మనలాగా పురాణములు వినేవాళ్ళని, పురాణములు చెప్పుకునేటటువంటి వాళ్ళని, పురాణాలని నమ్మేటటువంటి వాళ్ళని, నిరంతరం ఆధ్యాత్మ మార్గంలో నడుచుకునేవాళ్ళని ఉత్తములుగా సృష్టిస్తాడు. పాపాత్ములను నీచులుగా సృష్టిస్తాడు. కుక్కలుగా, నక్కలుగా, తోడేళ్లుగా, కాకులుగా, గొడ్లగోపులుగా ఇలాంటి ప్రాణులుగా సృష్టిస్తాడు పాపాత్ముల్ని. మరికొంతమంది పాపాత్ముల్ని నాస్తికవాదుల్ని, ధర్మ మార్గానికి వ్యతిరేకంగా నడుచుకునేటటువంటి వారిని, వీరిని కుంటివారిగా, గురుడ్డివారిగా, నడ్డివారిగా, దరిద్రుడిగా, రకరకాల పొట్టి చేతులు పొట్టి కాళ్ళు ఉన్నవాడుగా, వికృతాకారుడిగా సృష్టిస్తాడు. ఆ ఈశ్వర కటాక్షం లేకపోవటం వల్లే, మనం మహాపాపాలు చేయటం వల్లే కొందరం వికృతాకారులుగా పుడుతున్నాం. కొంతమంది ఏమో పుట్టి కూడా ఆరోగ్యం లేకుండా ఉంటారు. కొంతమంది సరే భూమికి జానుడు ఉంటారు. కొందరు బాగా పొడవుగా ఉంటారు. కొందరికి తింటే పడదు. కొందరికి నిరంతరం ఏదో బాధ కలుగుతూనే ఉంటుంది. ఇవన్నీ మనం ఒకప్పుడు చేసిన మహాపాపాల ఫలితాలు. ఈ పాపాల ఫలితాలన్నీ అందిస్తాడు, మనందరినీ సరైన మార్గంలో నడుపుతాడు, ఈ జగత్తునంతటినీ కలుపుకుంటాడు. సృష్టి స్థితులేమును మూడు చేసేటటువంటి భైరవుడు సంహార భైరవుడు. కేవలం అదొకటే సంహారం చేస్తాడా? అదేం కాదట. దాంతోపాటు ఇంకా తాళబోలు చేస్తాడు. ఇప్పుడు మనం చేసే పాపములన్నీ ఆయనే తొలగిస్తాడు. హారం అంటే దండ, సంహారము చక్కని దండ. మనం చేసే పాపాలన్నీ తన దగ్గరికి తీసుకుని ఆ పాపాలు పుర్రెల దండ వేసుకున్నట్టుగా మెడలో వేసుకుని మనల్ని అనుగ్రహించే భైరవుడు కూడా కాబట్టి ఆయన సంహార భైరవుడు అన్నారండి. సంహార భైరవుడు అనగా మన పాపములను ఒక పూల దండ కింద మార్చుకొని మెడలో వేసుకుని మనల్ని రక్షించేవాడు. ఎప్పుడు ఆ పని చేస్తాడు ఆయన? మనం సరైన మార్గంలో నడుచుకుంటే మనం పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు చేసే మహాపాపములన్నిటినీ ఒక దండ కిందకు వచ్చి
ఆ దండని మెడలో వేసుకుని, ఒరే నీ పాపాలన్నీ నేను స్వీకరించాను, కాబట్టి పాపములను సంహారం చేశాను, నీవిప్పుడు నిష్పాపుడివి, ఏ పాపం లేనివాడివి అని అనుగ్రహిస్తాడు. అటువంటి వాడు సంహార భైరవుడు. ఈయనని ఎలా ఉపాసించాలి? సంహార భైరవుడికి అమావాస్య, అష్టమి, బుధవారము, ఆదివారము ఇవి ప్రీతిపాత్రమైన కాలములు. వారములలో అయితే ఆదివారం, బుధవారం, తిథులలో అష్టమి, అమావాస్య, అంటే నెలలో నాలుగు పవిత్ర కాలములను ఆయన ఇష్టపడతాడనమాట. ఈ మధ్యన నాస్తికవతలు కొందరు కాలం అంతా మంచిదేనండి, చెడ్డలేదు మంచి లేదు నీకు వచ్చిన పిల్లలు చేసి అంటున్నారే, ఇది కూడా ఒక రకమైన నాస్తికవాదం అండి. యోగశక్తి ఉన్నవాడికి కాలంతో సంబంధం లేదు. భూలోకంలో మనం మానవులుగా పుట్టాము, అందులో ఆ మానవులలో కూడా సామాన్య మానవులు ఎక్కువ మంది ఉంటారు. ఇటువంటి వాడికి గట్టిగా రోగం వస్తే ఆసుపత్రి కడితే కూడా రోగం తగ్గదు, మందులు వేస్తే తగ్గదు, శరీరం ఇలా వంగిపోతుంది, నడవలేక నడుస్తాడు. ఇటువంటి వాడు మంచి లేదు చెడ్డ లేదంటే ఎంత తప్పండి? అది మంచి చెడ్డ లేకపోవడం ఎలా కుదురుతుంది? రోగం ఉందా, దానికి మందు ఉందా, ఆరోగ్యం అనారోగ్యం, మంచి మనిషి చెడ్డ మనిషి. అలాగే కాలంలో కూడా అనుకూల కాలము, అననుకూల కాలములను ఉంటాయి. అది తెలుసుకోకపోతే ఆ వ్యక్తిని నాస్తికుడు అంటారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మహాభారతంలో భగవంతుడైన కృష్ణుడు చెప్పిన మాట, కాలములలో కొన్ని మానవులకి పనికిరావు, కొన్ని పనికి వస్తాయి. వాటిని ఎరిగి సరైన కాలమును ఎంచుకొని పనిచేసేవాడు ఆ పనిలో విజయం పొందుతాడు. కాలములకు వ్యతిరేకంగా నడుచుకుంటే అప్పుడు దెబ్బతింటాడు అని చెప్పాడు. దాని ఉదాహరణ చెప్పాడు, ధర్మరాజు గారికి కాలం కలిసి రాలేదు, ఆ సమయంలో జోదమాడాడు కాబట్టి ఓడిపోయాడు. ఆ కాలమే అనుకూలమైనప్పుడు యుద్ధరంగంలో విజయం పొందగలిగాడు. ఎవరైనా అంతే. అందుకని కాలోహి దురతిక్రమ, కాలము ఎవ్వరము దాటలేము, ఆ కాలమే పరమాత్మ స్వరూపము, ఈ కాలము మంచి చెడ్డ మిశ్రమము అని మూడు రకాలుగా ఉంటుంది. అందుకే దుర్ముహూర్తంలో వద్దన్నప్పుడు మానేయండి, అంతే. వర్జ్యంలో వద్దంటే మానేయండి, అంటే అన్నిటికీ కాదు, కొన్నిటికీ పనికిరావు. వర్జ్యకాలంలో విద్యాభ్యాసం ప్రారంభించకూడదు, వర్జ్యకాలంలో ప్రయాణం వద్దన్నారు, వద్దన్నప్పుడు చేస్తే దానికి తగిన ఫలితం అనుభవిస్తున్నారా లేదా? ఏమంటే పవర్ కట్గా ఉన్నప్పుడు నిద్రపోండి, లేకపోతే ఈ పని వల్ల ఉపయోగం లేదని చెప్తున్నప్పుడు, కరెంటు పోయినప్పుడు చీకట్లో మనం ఏం చేయగలుగుతాం? పవర్ కట్ లాంటిదే ఈ కాలంలో దుర్ముహూర్తము, వర్జము మొదలైనవన్నీ కూడా. ఇవన్నీ తెలుసుకోవాలి. అందుకని కాలము నెరిగి కాలవిత్ కర్మకృత్ ధీమాన్, అంటే కాలమును విత్ గ్రహించి కాలమును ఎరిగి కర్మకృత్ కర్మ చేసినటువంటి వాడు ధీమాన్ బుద్ధిమంతుడని పిలువబడతాడు. అంటే బుద్ధిమంతుడు కాలమును ఎరిగి పనిచేస్తాడు, కాలమునకు అనుగుణముగా పనిచేస్తాడు. అటువంటి వాడికి దేవతానుగ్రహం లభేత్ అని బృహస్పతి చెప్పాడు. దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాలవిత్ కర్మ కృత్ ధీమాన్ దేవతానుగ్రహం లభేత్. ఇంతటి మేధావి, మహామేధావి, సమస్తమునకు గురుడు అనిపించుకున్న బృహస్పతి చెప్పిన మాట, కాలవిత్ కర్మకృత్ ధీమాన్ దేవతానుగ్రహం లభేత్ అన్నాడు ఆయన. ఇవి తెలుసుకోవాలి మనం. అందువల్ల ఏమిటనమాట, కాలము యొక్క ప్రభావం చాలా గొప్పది. ఆ కాలములలో ఆ పనులు చేస్తే ఎక్కువ కలిస్తాయి. ఒక ఆయన ఓ స్థలం కొందాం అనుకున్నాడు, పెద్ద శివలింగం పెడదాం, ఆ శివలింగానికి ఓ స్థలం కొందాం అనుకున్నాడు. ఈ స్థలం నాకు ఇష్టం కదా అని నా ఇష్టం వచ్చిన రాత్రి 10 వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తానంటే రిజిస్ట్రార్ గారు ఉంటారా, మూతి మీద వడ్డించి పోమంటారు. 10 రిజిస్ట్రార్ ఆఫీస్ తీస్తారు, 2 పనిచేస్తుంది. ఆ 10-2 మధ్యలోనే ఏ రిజిస్ట్రేషన్ అని అవుతుంది. ఆ సమయంలో కూడా రిజిస్ట్రార్ గారు కూర్చున్నప్పుడే పనులు అవుతాయి. ఆయన లేకుండా సంతకం లేకుండా పనులు అవ్వవు కదా. అలాగే మనం ఏ పనున్నా చెయ్యాలంటే ఆ పనికి అనుకూల కాలం ఒకటి ఉంటుంది. భగవంతుడు కూడా బోర్డు పెట్టు కూర్చున్నాడు, ఒరే ఈ టైం టు ఈ టైం అన్నాడు. సంధ్యావందనములకు సూర్యుడు ఉదయించినప్పటి నుంచి 1 వరకు సంధ్యావందనం చెయ్యన్నాడు. అది సంధ్యావందన టైము. సంధ్యావందనానికి రిజిస్ట్రార్ గారు ఆ టైం పెట్టారు. సాయం సంధ్యా సమయంలో ఆ టైం పెట్టారు. ఆ టైంలో సంధ్యావందనం చేస్తాం కానీ ఆ సమయంలో భోజనం చేస్తామండి, సంధ్యావందనం 10 చేస్తామంటే కుదరదు. ఏ ఆఫీసుకి ఏ టైం ఉందో ఆ టైంలో పెడితేనే ఆఫీసు పనిచేస్తుంది. అవునా? అలాగే మనం ఏ పని చేసినా ఆ పనికి తగిన సమయం నిర్ణయించారు. అవి సమయములంటే విమానం ఎక్కాలంటే విమానం 10:00 విమానం అనుకుందాం కాసేపు, దానికి 3 గంటల ముందు పెడుతున్నామా లేదా ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే వెళ్ళి చెక్కింగ్లు అయ్యాక విమానంలో కూర్చోబెట్టిగా 10:00 బయలుదేరుతుంది. కానీ 10:00 విమానం అయితే నేను 11:00 రాకూడదా అంటే 11:00 వస్తే నీ టికెట్ డబ్బులు వేస్ట్, నేను ఇంటికి గెంటుతారు. కాబట్టి ఎప్పుడైనా ప్రతి దానికి కాలం ఉన్నది, ఆ కాలమునకు అనుగుణముగానే ఎవరైనా నడుచుకోవాలి. అలాగే కాలభైరవుడిలో సంహార భైరవుడిని కాలభైరవుణ్ణి పూజించడానికి కొన్ని ప్రత్యేక కాలములు ఏర్పాటు చేశారు. ఆ కాలములలో ఆయనని పూజిస్తేనే తత్ఫలితం పొందుతాం, దానికి వ్యతిరేకంగా పూజ చేస్తే రావలసిన ఫలితం ఉండదు, అసలు ఫలితమే లేకపోవచ్చు, ఒక్కొక్కసారి అపఫలితం కూడా రావచ్చు. కాబట్టి ఆదివారము, బుధవారము, అష్టమి, అమావాస్యలలో సంహార భైరవుణ్ణి పూజించండి లేక తలుచుకోండి. ఆయన పూజా విధానం ఇతపూర్వం చెప్పబడినట్టే ఒక రూపం తయారు చేసుకోండి, లేదా ఒక చక్కని శిల, గుండ్రని శిల తీసుకోండి. ఈ గుండ్రని శిల కాకుండా ఒక్కోసారి కోలగా అండాకారంలో ఉన్నది కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఎక్కువగా విరిగిపోయి పగుళ్ళు ఉన్నటువంటి ఛద్రములు ఉన్న రాయి కాకుండా నున్నగా ఉన్న మంచి రాయి తీసుకుని ఆ రాతిని మట్టి మూకుళ్ళలో కానీ, పంచలోహ పాత్రలో కానీ, బంగారు పాత్రలో కానీ, వెండి పాత్రలో కానీ పెట్టండి. దాని మీద చెయ్యి పెట్టి సంహార భైరవం ఆవాహయామి అనగానే సంహార భైరవుడు అందులో వచ్చి కూర్చుంటాడు. ఆయన అందులోకి వచ్చి కూర్చున్నాక అప్పుడు యథాశక్తి అర్చన చెయ్యండి. నేను ముందే చెప్పినట్టే సంహార భైరవుడికి చాలా గొప్ప మంత్రాలు అనేక ఉన్నాయి. వాటిల్లో మీకు తోచిన మంత్రం గురువులు ఇచ్చినది సేకరించండి. ఓం రురు రురు సంహార భైరవాయ నమః అనేది ఆయనకి ఇష్టమైన గొప్ప మంత్రం. ఈ మంత్రముతో ఆయనని పూజించండి. నమక చమకాలు, మహాన్యాసాదులు, పురుష సూక్తం, స్త్రీ సూక్తం ఇవి చదువుతూ స్వామిని పంచామృతాలతో అభిషేకించి, శుద్ధ జలంతో అభిషేకించి, ఆ అభిషేక జలం తీర్థంగా తీసుకుంటే మనకి ఆరోగ్యం లభిస్తుంది, మన మహాపాపాలు పటాపంచలైపోతాయి. రురు రురు సంహార భైరవాయ నమః అనే మంత్ర జపం అష్టమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, ఆదివారం నాడు కానీ, బుధవారం నాడు కానీ చేశామంటే మహాభయంకర పాతకాలు తొలగిపోతాయి. ఏ పున కళ్ళు ద్రాగుటయు, ఎప్పుడు పడితే అప్పుడు కళ్ళు తాగడం మహాపాపం. కళ్ళు అంటే కేవలం ఏదో తాడి చెట్టు నుంచి తీసిందని కాదు, మద్యం కొన్ని విషయాల్లో మహాహాని చేస్తుంది. దానికి నియమ నిబంధనలు ఉన్నాయి, ఆ నియమ నిబంధనలు మానవులు పాటించరు కాబట్టి అసలు తాగుడు మానే అన్నారు మన పెద్దలు. ఈ మద్యం తాగడం ఒక మహాపాతకం. గురుపత్నిని పొందుట, గురువుగారి భార్యని సంగమించడం అది మహాభయంకర దోషం. 3వది బ్రహ్మహత్య. 4వది బంగారం దొంగతనం చేయటం, ధాతువులలో బంగారం దొంగతనం మహాపాపం. ఈ 4 పాతకములు మహాపాతకములు అని పేరు. మద్యపానము, గురుపత్ని సంగమము, సువర్ణస్థే అంటే బంగారం దొంగతనం చేయడము, బ్రహ్మహత్య, ఈ 4 చేసిన వాడితో స్నేహం చేయటం 5వ మహాపాతకం. పంచమహాపాతకాలు అంటే పంచమహాపాతకాల్లో 4 చేసిన వాడితో స్నేహం చేయటం 5వ పాతకం అవుతుందట. ఎంత భయంకరమైంది ఆ పాపం. నేను ఎప్పుడూ మద్యం తాగలేదండి అన్నాడు ఒకడు. అయినా వాడిని తీసుకెళ్లి యమగంగలు చెదరగొడిచి నువ్వు పంచమహాపాతకం చేసిన వాడివి అన్నారట. అప్పుడు వాడు నేనెప్పుడు పంచమహాపాతకం చేశానండి అంటే తాగుబోతాడితో స్నేహం చేసావు, గురుపత్రి సంగమం చేసిన పాపాత్ములతో స్నేహం చేసావు, బంగారం దొంగతనం చేసిన వాడితో స్నేహం చేసావు, బ్రహ్మహత్య చేసిన వాడితో స్నేహం చేసావు. ఈ 4 ఎవడితో స్నేహం చేసినా నువ్వు మహాపాతకాల్లో ఓ పాతకం చేసిన వాడివి. అప్పుడు ఆ పంచమహాపాతకాల్లో ఓ పాతకం చేసావు కనుక ఈ నరకానికి పో అంటారు వాళ్ళు. కాబట్టి తాగుబోతాడికి ఎంత పనిష్మెంటో త్రాగుబోతుతో స్నేహం చేసిన వాడికి పనిష్మెంట్ ఉంటుంది. దొంగతనం, బంగారం దొంగతనం చేసిన వాడికి ఎటువంటి శిక్షయో ఆ బంగారం దొంగతనం చేసిన వాడితో స్నేహం చేసేవాడికి అదే శిక్ష. ఇప్పుడు అదేగా జరుగుతున్నది కొన్ని చోట్ల, కొన్ని గవర్నమెంట్లో పాపిస్టులు ఉంటారు, దొంగ రాజకీయ నాయకులు ఉంటారు. ఆ పాపాత్ములతో స్నేహం చేసిన పక్కవాడికి కూడా పాపం వస్తుంది, వాడికి ఓటు వేసిన వాడికి పాపం వస్తుంది. కాబట్టి సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. బ్రహ్మహత్య మనం చేయకపోవచ్చు, చేసిన వానితో స్నేహం చేస్తే ఆ పాపం మనకు అంటూ ఉంటుంది. గురువుపత్ని సంగమం మనం చేయకపోవచ్చు, చేసిన వాడితో స్నేహం చేస్తే ఆ పాపం మనకు అంటూ ఉంటుంది. ఈ మహాపాతకములు పంచమహాపాతకములు ఎప్పటికీ అంత తేలిగ్గా తొలగవు. కానీ సంహార భైరవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటే, లేక పూజ చేస్తున్నప్పుడు చేస్తున్న వాడిని ప్రోత్సహించినా, పూజ చేస్తున్న వారి దగ్గర కూర్చునేది చూచినా, అటువంటి వాడికి పంచమహాపాతకాలు తొలగిపోతాయి. ఈ పంచమహాపాతకాలని పూలుగా మార్చి, ఆ పూలు దండగా మార్చి మెడలో వేసేసుకుని సంహార భైరవుడు మన పాపాలన్నీ తీసి పక్కన వారేస్తాడు, పటాపంచలు చేసేస్తాడు. అందువల్లే సంహార భైరవుణ్ణి పూజించాలి. ఒకట రెండ చెప్పడానికి వీలు కాని మహాపాపములు ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఘోర పాపాలు ఉచ్చరించడానికి వీలు కాని మహాపాతకములన్నీ సంహార భైరవుణ్ణి తలుచుకోవడం వల్ల, సంహార భైరవుణ్ణి పూజించడం వల్ల, సంహార భైరవుణ్ణి పూజించిన వారితో స్నేహం చేయడం వల్ల తొలగిపోతాయి. అందుకనే ఆయన్ని సంహార భైరవుడు అన్నారు, మహాపాతకాలు సంహరిస్తాడు కనుక. మీకు నరక వర్ణనలో ఇక్కడ కొన్ని విశేషాలు చెప్పారండి, అవి చెబితే ఉణుకొస్తుందన్నమాట. శరీరం గగుర్పాటి గురవుతుంది. కుక్క మాంసం తినటం, కుక్కల్ని చంపడం, కుక్కలతో సంగమం చేయటం కూడా కొంతమంది చేస్తారట. ఇవన్నీ విష్ణు పురాణం, గరుడ పురాణం, భాగవతం ఇవన్నీ మనకి చెప్పే. నరకవర్ణనలో కుక్కలతో సంభోగించే నీచులు ఉన్నారట. స్త్రీలు పురుషులు కూడా మగ కుక్కలతో ఆడవాళ్ళు, ఆడకుక్కలతో మగవాళ్ళు తిరిగేటటువంటి నీచులు ఉంటారని చెప్పారు. పందులతో సంగమించేవాళ్ళు, పంది మాంసం తినేవాళ్ళు, పక్షుల్ని అన్యాయంగా చంపేటటువంటి వాళ్ళు, వావి వరుస లేకుండా వికృతంగా తిరిగేటటువంటి వాళ్ళు, ఇటువంటి క్రూరాతి క్రూరులు, ఘోరాతి ఘోరులు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా గజగజలాడిపోతారు రేపు నరకానికి వెళ్ళాక. ఈ నరకంలో మరొక గొప్ప నరకం ఏంటో తెలుసా? గురుపాతక నరకం. ఎవడైనా గురువుగారికి ద్రోహం చేస్తే, గురువుగారికి అపచారం చేస్తే, అన్నం పెట్టిన గురువుగారికి కన్నం పెడితే వాడిని మాత్రం ఎవరూ బాగు చేయలేరు. ప్రపంచంలో ప్రతి పాపములకు ప్రాయశ్చిత్తం అన్నది, ఒక్క గురుద్రోహానికి ప్రాయశ్చిత్తం లేదు. కానీ సంహార భైరవుడి దగ్గరికి వెళ్ళి నేను గురుద్రోహం చేశాను, ఇంకెప్పుడు చేయను, మా గురువుగారికి భక్తితో నమస్కరిస్తున్నాను, తెలిసి కానీ తెలియక కానీ గురువుగారికి అపచారం చేస్తే అపచార దోషం పోవాలని ఒక్కుని అష్టమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, ఆదివారం నాడు కానీ, బుధవారం నాడు కానీ భక్తి శ్రద్ధలతో సంహార భైరవుణ్ణి యథాశక్తిగా అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే ఆ పాపం కూడా పోతుంది. అందువల్లే సంహార భైరవుడు అంత గొప్పవాడు. ఈ విధంగా సంహార భైరవుణ్ణి పూజించాక అవకాశం ఉన్నవాడు, నేను చెప్పేవన్నీ కూడా అవకాశం ఉన్నవాళ్ళకి, శక్తి ఉన్నవాళ్ళకే చెబుతున్నారు కదా, అందువల్ల అవకాశం ఉన్నవాళ్ళు, శక్తి ఉన్నటువంటి వాళ్ళు యథాశక్తి దానం చేయండి. కూరగాయలు తోచిన దక్షిణ ఇవ్వండి. మహానుభావులకు ఇంత దక్షిణ వేశారనుకోండి, వాళ్ళ వల్ల మీకు ఎంతో లాభండి. కొంతమంది పుణ్యాత్ములు పైకి చెప్పుకోలేకపోతున్నారు, కానీ వాళ్ళు చేసే పుణ్య కార్యక్రమములు ప్రపంచానికి ఉపయోగపడతాయి. గొప్ప గొప్ప శివలింగాలు ప్రతిష్ఠించడం, యజ్ఞాలు చేయటం, అన్నదానం చేయటం, ఇవన్నీ మహాకార్యాలు కదా. వాళ్ళకి తోచింది వేయండి. ఇవాళ నీకు రూపాయి కుదిరిందా? రూపాయి ఇది సిగ్గుపడక్కర్లేదట. ఒక రూపాయి ఇవ్వగలిగో, 10 రూపాయలు ఇవ్వగలిగో, ఈ ఇచ్చిన దానం ఎప్పుడు మన వెంట వస్తుంది. దానముతో సమానమైన పుణ్యం మరొకటి లేదు. మహాపాతకాలన్నీ దానం వల్ల తొలగిపోతాయి. పూజలన్నిటికీ పరమార్థం దానం చేయటమే. భగవంతుడికి మనం ఇచ్చే ప్రతి పైసా మనకి తిరిగి వెనక్కి వస్తూనే ఉంటుంది, ఏదో రూపంగా ఇస్తూనే ఉంటాడు. పరమాత్మ యొక్క లక్షణం ఏమిటంటే, నువ్వు రవ్వంత చేస్తే కొండంత ఇస్తాడు. ఆయనే వట్టే పెట్టుకోడు. ఆయన మన రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆయనకు రుణం లేకపోయినా మన మీద ఉన్న ప్రేమతో మనం ఆయన పిల్లలం కనుక మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఇలా యథాశక్తి దక్షిణలు ఇచ్చి భక్తి శ్రద్ధలతో గురువులను మళ్ళీ మనస్సులో తలుచుకుంటే సంహార భైరవ అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా భైరవులు 8 రూపములతో ప్రపంచానికి ఎంతో ఉపకారం చేస్తున్నారు. మీకు ప్రారంభంలో చెప్పుకున్నాం కదా, అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాలి భైరవుడు. ఈ విధంగా భైరవులు 8 రూపములతో మనల్ని రక్షిస్తున్నారు. ఈ భైరవుల్లో ఒక్కొక్కడి ఒక్కొక్క ఉపాసనా విధానం కలిగినటువంటి వారు. అన్నీ తెలుసుకున్నారు మీరు, వీటిల్లో ఏదో ఒక భైరవుడైనా పూజించండి, లేదా కనీసం ఈ అష్ట భైరవుల్ని తలుచుకోండి చాలు. వాళ్లను స్మరించినంత మాత్రం చేత కూడా మనకి భగవద్ అనుగ్రహం.